ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। अंतरा श्रीमद्भागवतम 10th कैंटो Chapter 13, Brahma stealing the boys and calves. Text 9 doesn't have a purport. We'll just read it. Then we'll read text 10. Kechit pushpay dalair kechit pallave rankur hai phalai shikbhistvak bhir drishad bhischa drishad bhidva bubuju krita bhajana. Among the cowherd boys, some play the lunch on flowers, some on leaves, fruits or bunches of leaves, some actually in their basket, some on the bark of trees, and some on rocks. This is what the children imagined to be their plates as they ate their lunch. Next verse.
Sarve mitho darshayanta svasvabhojya ruchim pratak असंतो हासयन्तश्च भ्यवजहृसहेश्वरा सर्वे मिथो दर्शयन्ता स्वस्वभोजरुच्छिं पृथक् हसन्तो हासयन्तश्च भ्यवजहृसहेश्वरा।
Translation. All the cowherd boys enjoyed the lunch with Krishna, showing one another the different tastes of the different varieties of preparations they had brought from home. Tasting one another's preparations, they began to laugh and make one another laugh.
Anuvadam. Ee tumno slokanik bhashalo linnaduna tumno slokam anuvadam chusi padu slokam cheppukunaamu. Tumno slokam gopabalarulo kondaru tama chellulanu pushpamula paina kondaru patramulu leda ఫలములు లేదా పల్లవములపైన కొందరు కావడలయందు మరికొందరు చెట్టు బెరడల పైన కొందరు రాతి పలకల పైన ఉంచుకునేది. బాలులందరూ ఆ విధముగా వాటిని భోజన పాత్రములుగా తలచి భోజనం చేసాగిరి. పదవ శ్లోకం. గోపబాలులందరూ తమ తమ ఇళ్ల నుంచి తెచ్చుకునే నానా రుచులు కలిగినటువంటి భోజ్య పదార్థములను వ్యంజనాదులను గుర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కృష్ణునితో కలిసి భోజనము చేయుచుండిరి. ఒకరికొకరు రుచి చూపించుచు నవ్వుచు వారి ఇతరులను నవ్వించుచుండిరి.
Sometimes one friend would say, Krishna, see how my food is relishable. And Krishna would take some and laugh. Similarly, Balarama, Sudama and other friends would taste one another's food and laugh. In this way, the friends very jubilantly began to eat their respective preparations brought from home.
Bhashyamu. కృష్ణ, నేను తెచ్చిన వ్యంజనం ఎంత రుచికరముగా ఉన్నదో చూడుము అని ఒక మిత్రుడు పలుకగా శ్రీకృష్ణుడు దానిని కొద్దిగా తిని నవ్వుచుండు. అట్లే బలరాముడు, సుధాముడు మున్నగు వారందరూ ఒకరికొకరు రుచి చూపించుచూ నవ్వుచుండిరి. ఈ ప్రకారం మిత్రులందరూ తమ ఇళ్ల నుంచి తెచ్చుకున్నటువంటి అన్నమును వ్యంజనములను పరమ ఆనందముతో భుజింపసాగిరి.
చక్షురుమిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతులే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి ఘోర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అకార్డింగ్ టు శ్రీమద్ భాగవతం దర్ ఆర్ 12 డిఫరెంట్ రాసస్ ఆర్ మెలోస్ దట్ కెన్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేషన్షిప్ విత్ కృష్ణ ఆర్ బిట్వీన్ different living entities with Krishna in the center. So, out of these, five are called primary. The remaining are called secondary rasas. The primary rasas are Shanta, Dasya, Sakya, Vatsalya, and Madhurya, or Shingara. And the secondary rasas include laughter or Hasya, Daya, Bhayanaka, Bibhatsa, Virya, and so on. So these rasas are mellows or things that add taste to a relationship. A relationship consists of an exchange between two individuals. And in that exchange, there is a give and take. Both of that giving and taking is done with a loving feeling or a loving mood. So such exchanges are called rasas.
భాగవతం ప్రకారంగా భగవంతునికినో భక్తులకి లేదా భగవంతుడు కృష్ణుడికి అందరి పిందుగా భక్తుల మధ్య 12 రకాలైనటువంటి రసాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అందులో 5 ప్రాథమికమైనటువంటివి, మిగతా 7 ద్వితీయమైనటువంటివి అని చెప్పారు. 5 ప్రాథమికమైనటువంటి ఏంటంటే శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య ఇటువంటివి. తర్వాత మిగతా 7 ద్వితీయమైనటువంటి ఏంటంటే దయ, బీభత్స, భయానక, వీర్య, హాస్య ఇవంతా కూడా. వీటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఈ పరస్పరం ఈ వినిమయం ద్వారా, ఈ రస వినిమయం ద్వారా వాళ్ళ మధ్య పరస్పరం ఎప్పుడు కూడాను లీలలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. భగవంతుడికి ఆయన భక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది ప్రేమతో జరుగుతుంది, దానిని రసం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఆ విధంగా ఒకరినొకరు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు.
In the material world also, we find that exchanges between different personalities consist of these rasas. And it must be so because everything in the material world is just a perverted reflection of what exists in the spiritual world. In fact, if we don't accept that, just by logic, what the material world is, how would we possibly define, how would we possibly understand how the different varieties in the material world have come about? What is the purpose of these varieties? How do they exist? We can't understand that at all. Therefore, Krishna in Bhagavad Gita in the 15th chapter refers to the material world as a perverted or inverted banyan tree, where the roots are up and the branches and leaves are down. So all the rasas that we see here are inverted from the spiritual world. So what we see here that may look to be very nasty is actually very wonderful in the spiritual world.
ఇక్కడ బయట ప్రపంచంలో కూడా ఇటువంటి రసాల వినిమయం మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడని కాదు, ఆధ్యాత్మిక జగత్తులో లేనిది ఇక్కడ రావు కదా. ఈ తర్కాన్ని మనం చక్కగా అంగీకరించాలి. ఇక్కడ మనం ఇన్ని రకరకాలైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఎందుకు చూస్తున్నామంటే ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ప్రకటన అవుతున్నాయి. దీని తార్కిక పరంగా మనం అంగీకరించకపోతే భౌతిక జగత్తులో వివిధ రకాలైనటువంటి పద్ధతులు, వివిధ రకాలైనటువంటి విధానాలు, వివిధ రకాలైనటువంటి వినిమయాలు, రస వినిమయాలు అనేటువంటివి ఏర్పడ్డాయి కదా. ఎందుకు ఆ వివిధ రకాలైనటువంటి ఇక్కడ వస్తున్నాయి, దానికి ప్రయోజనం వెనకాల ఏముంది, దానికి సమాధానం ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఈ భౌతిక జగత్ అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృతించినటువంటి ప్రతిబింబం కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మనకి వికృతించిన రూపంలో ప్రకటన అవుతున్నాయి. ఈ విషయాన్ని 15 భగవంతుడు చెప్పి ఉన్నాడు. దాన్ని ఆయన ఏ విధంగా పోల్చాడంటే తిరిగబడి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షంతో పోల్చాడు అనమాట. అంటే అశ్వత్థ వృక్షానికి వేర్లేమో పైన ఉన్నాయి, కొమ్మలేమో క్రింద ఉన్నాయి. ఆ రకమైనటువంటి అశ్వత్థ వృక్షం ఈ భౌతిక జగత్తు అని చెప్పి పోల్చారు. అందువల్లనే ఇక్కడ మనకి కొన్ని విషయాలు చూస్తుంటే అవి చాలా నీచంగా అనిపిస్తాయి, కానీ అవి అదే విషయాలు, అవే సంబంధాలు ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో దివ్యంగా ఉంటాయి.
The rasas of this material world are
temporary, and initially they may seem to be nice, but they always end in a ghastly sort of manner. There is always the alternating cycle of bhoga and tyaga. One wants to enjoy a particular rasa, and then after some time one gets fed up and one gives up that renunciation. So there is a tendency for enjoyment, and then when that enjoyment doesn't come, one gives it up and says, these grapes are sour, I want to renounce this world.
ఇక్కడ భౌతిక జగత్తులో మనం ఏం చూస్తున్నప్పటికీ ఇదేమో తాత్కాలికమైనటువంటిది. ఇక్కడ మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తుంటామో రకరకాల సంబంధాల ద్వారా, ఆ ప్రయత్నాలన్నింటిలో కూడాను చివరికి మనకి అంత్యం ఏముంటుంది అని అంటే దానికంటూ ఒక ముగింపు ఉంటుంది అన్నమాట. అది ఎలా చెప్పొచ్చు అంటే, ఎప్పుడు భౌతిక జగత్తులో భోగము త్యాగమైనటువంటిది ఉంటుంది, దీని ద్వారా నేను ఆనందపడతాను ఒక ప్రయత్నం చేస్తాము, చివరికి విసుగుపడుతుంది, వైరాగ్యంతో దాన్ని వదిలేస్తాము, మళ్ళీ ఇంకో దాన్ని ప్రయత్నిస్తాము. ఇట్లా ఇంద్రియ భోగం కోసం మనం ప్రయత్నించినప్పుడు మనం అనుకున్నటువంటి భోగం అందులో దొరకకపోతే ఏమంటామంటే, ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయని చెప్పేసి అంటాం, ఇంకో దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం.
శ్రీల ప్రభుపాద్ ఆఫ్టెన్ గివ్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఇట్ అపియర్స్ టు బి లైక్ ది కాంజుగల్ రాసా ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్, బట్ ఆల్దో ఇట్ బిగిన్స్ నైస్లీ, mostly it ends very in a ghastly form, sometimes in murder scenes, sometimes in all kinds of crimes, because this is the nature of mundane rasa. If there is no spiritual component to relationships, they will degrade and give us ultimately dissatisfaction of the heart.
Prabhupada varu eppudu kuda ee vishayam cheptu untaru, stri purushul madhya sambandham anetundi bhauti jagatlo edaithe undo parakiya bhavam anetundi, అది పరకీయ భావం అనకూడదు. స్త్రీ పురుషుల మధ్య సంబంధం అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో లాగానే ఇక్కడ కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటుంటారు జనులు. అలా స్త్రీ పురుషుల సంబంధం ప్రారంభమై ఎక్కడికి వెళ్ళిపోతుంది చివరికి అంటే, అది హత్యల దగ్గర, రకరకాలైనటువంటి ఘోరాల దగ్గర, ఎక్కడ నేరాల దగ్గర ముగుస్తుంది అన్నమాట. కారణం ఏమిటి అని అంటే, అక్కడ ఈ భౌతిక జగత్తులో ఏ సంబంధమైనా అందులో ఆధ్యాత్మికత అనేటువంటి భావన లేకపోతే అది చివరికి మనకి అసంతృప్తిని కలిగిస్తుంది, చివరికి మనకు వినాశనాన్ని తెస్తుంది.
One can think of the reflection as the following. There are different features of the reflection. First of all, a reflection is temporary. You only see it as long as the object is in front of the reflecting surface. Second, the reflection depends on the surface itself. If the surface is wavy, then the reflection appears to be wavy. If the surface is moving, then the reflection appears to move. If the surface is dirty, then the reflection appears to be dirty. And also, what you see in the reflection is not substantial. It is circumstantial. In other words, as long as the object is in the view of the reflecting surface, then you see the reflection. But as soon as that object moves away, you don't see the reflection.
ప్రతిబింబానికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతిబింబం అనేటువంటిది ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి వస్తువు అనేటువంటిది ఎప్పుడైతే దాని ముందు ఉంటుందో అంతవరకు ప్రతిబింబం మనకు కనపడుతుంది, తర్వాత కనపడదు. రెండోది, ప్రతిబింబం అనేటువంటిది ఎక్కడైతే ప్రతిబింబిస్తుందో ఆ ప్రదేశం యొక్క తీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే ప్రతిబింబిస్తుందో ఆ ప్రదేశం కనుక అలలగా ఉందనుకోండి, వంకర వంకరగా ఉందనుకోండి, ప్రతిబింబం కూడా అట్లే కనపడుతుంది. లేదు, ఆ ప్రతిబింబించే ప్రదేశం కదులుతుంది అనుకోండి, ప్రతిబింబం కూడా కదులుతున్నట్లు కనబడుతుంది. లేదు, ప్రతిబింబించేటువంటి ప్రదేశం మురిగ్గా ఉందంటే ప్రతిబింబం కూడా మురిగ్గా కనబడుతుంది. ఇట్లా ప్రతిబింబం అనేటువంటిది సందర్భంగా వస్తువు ఎదురుగా ఉండడం వల్ల వచ్చిందే గానీ అది నిజమైనటువంటిది కాదు. అంటే వేరేగా చెప్పాలంటే, వస్తువు ఎంతవరకు అయితే దాని ముందు ఉంటుందో అంతవరకు ప్రతిబింబం, వస్తువు లేకపోతే అక్కడ ప్రతిబింబం కనబడదు.
సో ద మండేన్ రాసస్, వి ఆల్ నో దిస్, ఈవెన్ వెరీ పాలటబుల్ ఫుడ్ స్టఫ్స్ దట్ యు enjoy very much, you can't have too much. Let's say someone likes gulab jamuns. How many gulab jamuns can you eat? A very good eater might be able to eat about 100 by Kali Yuga standards. After that you just want to give it up. So the nature of things of this world, because it is not satisfying, it is in the reflection. If you try to experience something, in the beginning it may seem like the real thing, but after some time you feel fed up. So therefore, the alternate cycle of bhogatyaga continues. Someone may like to go for work with great enthusiasm, but after a week or two, he wants to take a vacation. And after vacation, he feels, I want to go to work again. And in this way, there's always this shuttling between two extremes. I want to enjoy the rasa, and then when I get fed up, I want to give up the rasa.
ఈ విధంగా చూస్తే మనము ఈ ప్రతిబింబంలో ఎప్పుడు కూడా మనకి నిజము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడదు. ఈ ప్రతిబింబంలో మనకి ఎప్పటికీ కూడా తాత్కాలికత అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అందుకనే మీరు చూడండి, ప్రతిబింబంలో మనం ఏమైతే చూస్తూ ఉంటామో, ముందు చూస్తే దానికి అది నిజంగానే కనపడుతుంది, ఇది నిజమేమో అనిపిస్తుంది, కానీ చూస్తే అది ప్రతిబింబమే కాబట్టి దానిలో ఎప్పుడు కూడా మనకి నిజమైనటువంటి వాస్తవికత అనేటువంటిది కనపడదు. అందుకనే చాలా మంది ఏంటి, భౌతిక జగత్ యొక్క స్వభావమే ప్రతిబింబం కాబట్టి ఇక్కడంతా కూడా తాత్కాలికమే కాబట్టి ఇక్కడ ఏది కూడా వాస్తవం కాదు. కొద్దిమంది అనుకుంటారు ఇది వాస్తవం అని ప్రయత్నిస్తారు, కానీ అది ప్రతిబింబం కాబట్టి అందులో వాస్తవికత లేదు కాబట్టి వదిలేస్తారు, మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నిస్తారు. ఈ భోగత్యాగం అనేటువంటి జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు దేనికైనా మీరు చూడండి, ఉదాహరణకు మనం కూడా చాలా రకరకాల రుచులు తిని ఉన్నాం, గులాబ్ జాములు ఇటువంటివి ఉన్నాయి అనుకో, ఎవరైనా బాగా తీసుకునేటువంటి వాడు మహా అయితే 100 గులాబ్ జాములు తీసుకున్నాడు, తర్వాత తీసుకోలేడు, అది అసంతృప్తితో చేస్తుంది అతనికి, దాని మీద ఇంకా అతనికి ఏమాత్రం ఆసక్తి రాదు, ఇంకో దానికోసం ప్రయత్నిస్తాడు. కొద్దిమంది ఉంటారు ఉద్యోగం చేయాలని ఉత్సాహం, 2 వారాలు చేసినట్టు సెలవు తీసుకోవాలనిపిస్తుంది, సెలవు అయిపోయిన తర్వాత అబ్బాయి సెలవులే ఉద్యోగం చేయాలనిపిస్తుంది. ఇట్లా అతను ఈ భోగత్యాగ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో అసంతృప్తి ఉంటుంది, ప్రతిబింబంలో అసంతృప్తి ఉంటుంది.
According to Vedic scriptures, there are 3 classes of people. Karmis, and Vikarmis is a subdivision of Karmis. Karmis, Jnanis, and Bhaktas. The Karmis, they are trying to simply be busy enjoying material rasas. And they are trying to shift from one rasa to another, one taste to another taste, just to keep the very nature of material existence is, without rasa, the living entity cannot go on, because there must be some mellow at any given time. And so, he tries to change his rasa from one type to another type. Eating too much sweet, then he wants something sour. And too much sour, he wants something bitter. And so on. You keep circulating between different tastes, because of the very nature of this world. The karmis, they try to enjoy material rasas. And they are busy with that. They think that that's all in all. They perform yajñas, they give danas, they perform all kinds of tapasyas, and so on, with this singular goal of simply trying to find different forms of enjoyment within this material world. Ultimately, they get frustrated.
వైదిక సాహిత్యం ప్రకారంగా 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, కర్మలు, జ్ఞానులు, భక్తులు. కర్మలు అంటే మళ్ళీ వాళ్ల వర్గాలు ఉన్నాయి. ఈ కర్మలు ఎప్పుడు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాలను ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. రకరకాలైనటువంటి ఇంద్రియ భోగాలు, ఒకదాన్ని అనుభవిస్తే అది చాలలేదు అంటే ఇంకొకటి, దానివల్ల అసంతృప్తి అంటే ఇంకొకటి, ఇలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు మారుస్తూనే ఉంటారు వాళ్ళకి ఇంద్రియ భోగాలు, కారణం దేనిలోనూ వాళ్ళకి సంతృప్తి అనేది దొరకదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ ఇంద్రియ భోగాల్ని ప్రతిసారి మారుస్తూనే ఉంటారు అన్నమాట, దానిలో దేనిలో కూడా వాళ్ళకి సంతృప్తి అనేటువంటి దొరకదు.
The jnanis, when the karmis get frustrated, then they come to the conclusion that, you know, all rasas are bad. So they try to annihilate or get rid of all variety or all tastes. They come to the neutral stage, or they try to come to the neutral stage. That, you know, all rasas are bad, I don't want any more material enjoyment. At the same time, they don't understand spiritual rasa. All they have experience of is material rasa, and they try to negate that material rasa. And now, because they don't have a spiritual taste, and all they can do is to try to withdraw their activities, withdraw contact of senses with the objects of the senses. They don't understand spiritual personality, They don't understand spiritual relationships. They don't understand spiritual tastes. And therefore, all you have is restraining your senses from the objects of the senses. It's a tough position.
ప్రపంచం యొక్క నిర్మాణం ప్రకారంగానే జీవునికి ఏదో ఒక రసం అనేటువంటి ఉండాలి. సహజంగా ఏ రసం లేకపోతే ఉండలేడు. అందుకని ఏదో ఒక రసంలో కర్మలు ప్రయత్నించి చివరికి అందులో విఫలమైపోయి అసంతృప్తి చెందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, జ్ఞానం అటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు భౌతికంగా ఎన్నో అనుభవించి చూస్తాము, ఇందులో ఏం రుచి లేదు మనకు లేదు కాబట్టి ఏది కూడా మనము తీసుకోకుండా ఉండడమే మంచిది. అంటే భౌతికమైనటువంటి రుచిలో వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళకి ఆధ్యాత్మిక రసం గురించి ఏం తెలియదు. భౌతికమైన రుచితో విసిగిపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ ఇంద్రియాలని ఇంద్రియ అర్థాల నుంచి ఇంద్రియ భోగ వస్తువుల నుంచి దూరంగా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు అదే సర్వోన్నతంగా భావిస్తారు అనమాట. అంతకుమించి వాళ్ళకి ఏం లేదు. ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మిక సంబంధాలు అంటే ఏంటి, ఆధ్యాత్మిక రుచి అంటే ఏమిటి, ఇవేమి వాళ్ళకి తెలియదు. ఏమి చేయకుండా ఇంద్రియ భోగం నుంచి దూరంగా ఉండడమే ఉన్నతమైన స్థాయి అనుకుంటారు జ్ఞానులు.
ఫర్ దమ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ మోస్ట్లీ మౌనా అండ్ యు నో స్టేయింగ్ ఇన్ వన్ ప్లేస్. They cannot laugh, they cannot smile, they cannot say prasadam was good, they cannot, you know, basically it's a negation process. And it is, in a sense, for those who go through gradual step-by-step process, it is necessary. Because if you don't do that, you might think of spiritual life also as a projection of material life. Generally, even devotees might do that. In the beginning stages of Krishna consciousness, we might think that spiritual relationships are also likely to be frustrating, because all our experiences in the material world are frustrating. So without proper association, if you try to approach the absolute truth in all its variegatedness, one might come to a conclusion, one would get scared. Again, I have to enter into relationships. Again, I have to, you know, try to please others, and all these things have always given me trouble only. So the Upanishads or the Jnanakanda portions of the Vedas, they particularly give you a negative definition of spiritual life. It is not material relationship. What you imagine spiritual relationship, it is nirguna, it is nirakar, etc. All this means is, it is not material. The forms in the spiritual realm are not material. The relationships are not material. The tastes are not material. It doesn't give you a positive definition, because one is not ready for the positive definition. When you come to the intimate pastimes of Krishna, it's all positive rasas. And persons with materialistic background, when they study the rasa, the leelas of Krishna, they would most certainly mistake these rasas to be just material. And they would condemn it. So many scholars study Ramayana, Mahabharata and so on, and they misunderstand the entire meaning of these books. Why? Because with the material conception, with material filters, they are looking at something spiritual. And the conclusion would be, these people are just sentimental. They have really no knowledge. Real knowledge is nirguna, nirakar. Everything should be one. There should be no variety, no laughter.
ఇక్కడ మనం అందుకనే అర్థం చేసుకోవాల్సింది, యజ్ఞము దానము తపస్సులు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా కర్మలకు ఉద్దేశం వాటి ద్వారా ఇంద్రియ భోగాలు అనుభవించాలని. అందులో అసంతృప్తి చెందితేనేమో అప్పుడు జ్ఞాన స్థాయికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చేయకుండా ఉండాలి, కూర్చొని ఉండాలి, మౌనంగా ఉండాలి, నవ్వకూడదు, ప్రసాదం బాగుందని కూడా చెప్పకూడదు, ఇట్లా ఉండిపోవాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి నిజమైనటువంటి రుచి అయినటువంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఏమి చేయకుండా ఉండాలి, భౌతికమైన సంబంధాలు ఏది కూడాను తీసుకోకుండా ఉండాలి అనేసి వాళ్ళు అంటారు. ఇది అవసరం కూడా. ఎందుకు అవసరం అంటే, ఇది గనక లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలు మనం ఏమనుకుంటామంటే భౌతికమైన సంబంధాల యొక్క విస్తరణ రూపం అని చెప్పేసి అనుకుంటాం. ఈ ప్రారంభ భక్తులు ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళు మొట్టమొదట ఈ పరమ సత్యాన్ని తెలుసుకునేటువంటి విషయంలో సరైన అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ సంబంధాలు చూసి అబ్బా మళ్లీ ఈ సంబంధాలు కొనసాగించాలా, మళ్లీ ఇంకొకటి సంతృప్తి కోసం నేను ఇక్కడ సేవ చేయాలా, అవన్నీ చేసి అక్కడ విసిగిపోయాను, దానివల్ల పూర్తిగా అసంతృప్తి చెందాను కదా, మళ్లీ ఇక్కడికి వచ్చి అవన్నీ చేయాలా అని చెప్పి అనుకుంటారు. ఎందుకని, భౌతికానికి ఆధ్యాత్మికానికి వాళ్ళకి వ్యత్యాసం అనేటువంటి తెలియకపోవడం చేత ఈ ఆధ్యాత్మిక జీవితకు సంబంధాలు భౌతిక జీవితకు సంబంధాలకు విస్తరణ రూపం అనుకుంటారు. అందుకనే వేదాల్లో జ్ఞానకాండ భాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు మనకేమని చెప్తున్నాయంటే, ఆధ్యాత్మికత అంటే పూర్తిగా విభిన్నమైన నిర్వచనం ఇస్తున్నాయి. ఏమైనానంటే ఆధ్యాత్మికత అంటే నిర్గుణము, నిరాకారము. దీని అర్థం ఏమిటంటే భౌతికమైన గుణాలు కాదు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేది, భౌతికమైన రూపాలు కాదు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేది అనేటువంటిది అసలైన అవగాహన. ఆ అవగాహన కోసమే ఆధ్యాత్మికత అనే దాన్ని భౌతిక నుంచి దూరంగా చూపించడం కోసమే ఉపనిషత్తులు ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ నిజమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తులు దీన్ని ఇలా సక్రమంగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు తిన్నగా పరమసత్యాన్ని అర్థం చేసుకోవాలని వచ్చి ఆధ్యాత్మిక సంబంధాలను కూడా తప్పుగా భావిస్తూ ఉంటారు. చాలా మంది విద్వాంసులు ఉంటారు, వాళ్ళంతా కూడా రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా చదువుతారు. ఇవన్నీ చదివిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ జ్ఞానం లేదు, అందువల్ల వాళ్ళు అనుకుంటారు ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను భౌతిక సంబంధమైన ఇస్తున్న రూపాలే, ఇందులో పెద్దగా ఏమీ లేదని చెప్పి ఆ విధంగా రామాయణ మహాభారతం పాటించే వాళ్ళని మూఢులు, జ్ఞానం లేని వాళ్ళు అని చెప్పి నిందించి అసలైన జ్ఞానం అంటే నిర్గుణము, నిరాకారము, అంతా ఏకమైపోవడము, వివిధ రకాలు అనేటువంటిది లేకుండా ఉండడము, ఇది నిజమైనటువంటి జ్ఞానం అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. కారణము వాళ్ళకి ఈ వ్యత్యాసం తెలియకపోవడమే, నిజంగా ఆధ్యాత్మిక సంబంధాల్లో ఉన్నటువంటి దివ్యత్వం వాళ్ళకి అర్థం కాకపోవడమే.
So one has to go beyond that stage to the understanding of spiritual relationships. This is, we are in the 10th canto, and one who is studying the 10th canto is supposed to have gone through all the previous cantos very carefully and understood the nature of the Supreme Lord, the nature of the jiva, the nature of the material world, and so on. Properly, there should be proper samandhigyan before one can realize rasa. If one is not clear about samandhigyan, rasa realization is impossible. Because then one would think that it is just an extrapolation of material experience.
ఈ విషయాలన్నీ కూడా ఇట్లా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం 10 స్కందాలకు వచ్చాము అని అంటే ఎన్నో స్కందాలు దాటుకొని ఇక్కడికి వచ్చాము. దీని ద్వారా మనం తెలుసుకుని ఉండాలి. పదస్కందం అంతా కూడాను ఆ రసం గురించి ఎక్కువగా మనకు బోధిస్తూ ఉంది. భగవంతుని యొక్క స్వభావము, జీవునికి స్వభావం, ప్రకృతి యొక్క స్వభావం, ఇదంతా కూడా సంబంధ జ్ఞానం అంటారు. ఈ సంబంధ జ్ఞానం లేకుండా నిజంగా రసాస్వాదన అనేటువంటిది జీవుడు చేయలేడు. ఈ సంబంధ జ్ఞానం లేకపోతే జీవుడు ఏమనుకుంటాడంటే ఈ రసాస్వాదన అనేది కూడా ఏదో భౌతికమైనటువంటి సంబంధాల్లో ఇంకొక రూపం ఇది అని చెప్పేసి భావిస్తాడు.
There's a beautiful verse in the 10th canto. Itham satam brahma sukhanubhutya దాశం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేన సాకం విజహ్రు కృత పుణ్య పుంజ. ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ స్టేటస్ ఆఫ్ వెరీ రిఫైన్డ్ అండర్స్టాండింగ్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ రాస, వన్ హ్యాస్ టు హ్యావ్ డన్ హీప్స్ అండ్ హీప్స్ ఆఫ్ స్పిరిచువల్ పాయస్ యాక్టివిటీస్ సచ్ ఆస్ హియరింగ్ అండ్ చాంటింగ్. అన్లెస్ వన్ హస్ డన్ దట్, వన్ కాంట్ enter into the rasas that exist in the spiritual world. To understand the rasa, you have to enter into the rasa. Otherwise you can't really, to just describe the rasa without participating in it in some capacity, it'll be like licking the bottle of honey from the outside. You can look at the bottle of honey and say the bottle of honey is like this, but you don't really taste it. Unless you open the bottle of honey and put the honey in your mouth, you can't get the full taste. So those persons are thoroughly purified in their consciousness. When they study these pastimes of Krishna, they experience it. They experience the taste through the descriptions in the scriptures. Because spiritual life is absolute. Hearing about Krishna is none different from being with Krishna. When you hear these pastimes, you can experience, those who are spiritually advanced, they can experience that transcendental humor that is existing between the gopa friends of Krishna and Krishna. They are all sharing lunch together in the most festive mood, and some of them are putting prasadam in somebody's mouth, they're exchanging food. It all appears to be ordinary activity between children. Just like we might see in the reflection. But these are not ordinary activities. They are the most purified activities of the Supreme Personality of Godhead, which can only be understood by persons who are completely free from material inebrieties. Others can get a glimpse of it through submissive hearing from persons who are experiencing it. You can get a glimpse of it. They can show you, keep looking in this direction. When a child asks you, you know, show me the moon is covered by the cloud for the time being. The mother says, keep looking between those branches. If you keep looking between those branches, when the clouds go, you'll see the moon. So, when the acharyas explain these things to us, they are setting those branches. And they're telling us to look in a certain direction. In other words, conduct your life according to spiritual qualities. Unless one has spiritual qualities, the 26 qualities of a devotee, one won't be able to, the clouds are still there. So although you're looking in the direction of the branch, you aren't still experiencing the moon. So to experience the moon, you have to be completely purified. Your qualities have to be fully spiritual.
భాగవతం పదస్కంధంలో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన శ్లోకం ఉందన్నమాట. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, కృతపుణ్య పొందినటువంటి శ్లోకంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎన్నో 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 చాలా చాలా లక్షల రెట్లు ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతునిక లీలల్లో రసాస్వాదనలో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికమైన పుణ్య కార్యక్రమాలు అంటే అర్థం శ్రవణం కీర్తనం. ఆ శ్రవణ కీర్తనం ఎవరైతే ఎన్నో ఎన్నో లక్షలట్లు చేస్తుంటారో వాళ్ళకి భగవంతునిక లీలల్లో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది. మనం కూడాను ఆధ్యాత్మికమైన రసాస్వాదన చేయాలంటే దాని గురించి ఎంత వర్ణించి వివరించి చెప్తూ సరిపోదు, దానిలో మనం పాల్గొనాలి. పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి, కొద్దిపాటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అలా లేకుండా ఊరికి వివరించి చెప్పుకుంటూ కూర్చుంటే తేనె సీసాన్ని చూపించి తేనె బాగుంది అని అంటే సరిపోదు అన్నమాట. మనం మూత తీసి తాగితే దాని గురించి మనకు అర్థం అవుతుంది. అందువల్ల ఆ విధంగా రసాస్వాదన చేయాలంటే అందులో మనం పాల్గొంటేనే మనకు అర్థం అవుతుంది. ఇంకోటి ఎవరైతే నిజంగా ఈ చక్కటి సాక్షాత్కారం కలిగినటువంటి పవిత్ర భక్తులు ఉంటారో వాళ్ళు ఈ రసాస్వాదన చేస్తూ ఉంటారు. కృష్ణుడి గురించి వినడము, ఆ కృష్ణుని యొక్క లీలల్లో పాల్గొనడము రెండు ఒకే రకమైన ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఎవరైనా పవిత్రమైన భక్తులుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటూ ఉంటే కూడా ఆ రసాస్వాదంలో ఏదైతే ఆనందం లీలలో పాల్గొన్న వాళ్ళు పొందుతున్నారో విన్నవాళ్ళు వీళ్ళు కూడా పొందుతారు. పవిత్ర భక్తులు పూర్తి రసాస్వాదన పొందుతారు. అలా లేనటువంటి సామాన్యులు ఏం చేస్తారు, అందులో కొంచెం ఒక ఇసుమంత పొందగలరు. ఎట్లా అంటే ఆ పవిత్ర భక్తుల నుంచి వింటూ ఉండడం వల్ల వాళ్ళు విని విని ఆ విధంగా రసాస్వాదన పొందగలరు. ఎందుకంటే తల్లి ఏ విధంగా అయితే బిడ్డకు చంద్రుని చూడు అని చెప్తుంది, ఎలా చూడాలనంటే కొమ్మల్లోంచి చూస్తూ ఉండు, మేఘాలు ఉన్నాయి, మేఘాలు తొలగిపోయిన తర్వాత చంద్రుడు కనపడతాడు అని. అట్లా ఈ గురువులు వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఆచార్యులు మనకి కొమ్మలను చూపిస్తారు. ఈ కొమ్మల్లోంచి మీరు చూస్తుండీ చంద్రుడు మీకు కనపడతాడని చెప్తారు. అంటే వేరే మాటలు చెప్పాలంటే ఇదిగో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, వీటిని మీరు పెంపొందించుకోండి. 26 వైష్ణవ లక్షణాలు ఉన్నాయి, వాటిని మీరు పెంపొందించుకోండి. వాటి ప్రకారంగా మీరు అక్కడ కృష్ణుని చూడగలుగుతారు, కృష్ణుడికి లీలలేక రసాస్వాదన చేయగలుగుతారు అని చెప్తారు. కనుక వాళ్ళు నిర్దేశించిన ప్రకారంగా ఆధ్యాత్మిక లక్షణాలు ఎప్పుడైతే మనలో పెంపొందించుకుంటామో అప్పుడు మనం కృష్ణుడికి లీలలో ఉన్నటువంటి రసాస్వాదన చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఈ గోప బాలురు కృష్ణుడు అంతా కూర్చున్నారు, మంచి మంచి రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు తెచ్చుకున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. చూసేదానికి అది ఎట్లా ఉందనంటే సామాన్యంగా పిల్లలు చేసేటువంటి మామూలు పనిలాగానే ఉంది, కానీ కాదనమాట. దేవాదిదేవుడు తన యొక్క శుద్ధ భక్తులతో పవిత్రమైన భక్తులతో ఆయన చేస్తున్న దివ్యలేలది.
సో వన్ హూస్ ఎక్స్పీరియన్స్ ద ట్రాన్సెండెంటల్ రసా, వాట్ ఇస్ ద సింప్టమ్ ఆఫ్ సచ్ ఎ పర్సన్? హీ ఈస్ కంప్లీట్లీ disinterested in all material rasas. Once you have tasted true transcendental rasa, you have no happiness in this world. You know fully that this is just like vomit. This material world is just like a vomit. All relationships here are useless. So unless Krishna is in the center, then relationships in this material world will give rise to a lot of trouble. You may laugh today, but following that will be crying tomorrow. Two people are laughing very nicely, and tomorrow they will cry together very nicely. So the symptom of a person who has tasted the higher rasa, higher taste, is that he becomes completely detached from material taste, particularly no sex desire. As long as the material sex life is going on, to relish transcendental rasa is out of question, not possible.
అందుకనే మనము భౌతికమైనటువంటి విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి వ్యక్తులు రసాస్వాదన చేయగలుగుతూ ఉంటారు. అలా రసాస్వాదన చేస్తున్న భక్తుల దగ్గర నుంచి మనం శ్రవణం చేయాలి. ఎవరన్నా ఒక వ్యక్తి రసాస్వాదన చేశాడు అంటే దాని గుర్తు అతనికి భౌతికమైన విషయాలన్నీ పూర్తిగా అతనికి విరక్తి పుట్టుంటుంది. అతను ఈ భౌతిక జగత్తుని ఏ విధంగా భావిస్తాడు అంటే వాంతి చేసుకున్న దానిలాగా భావిస్తాడు. దాని పట్ల ఏమాత్రం అతనికి ఆసక్తి అనేటువంటిది ఎంత మాత్రం కూడా ఉండదన్నమాట. అందుకనే కృష్ణుడు కేంద్ర బిందువుగా లేనిదే భౌతికమైనటువంటి జగత్తులో ఆనందం అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనపడదు. మనం చూడొచ్చు కొద్దిమంది నవ్వుతూ ఉంటారు, వాళ్ళు ఇద్దరు నవ్వుతున్నారు అనుకోండి, ఈ రోజు నవ్వుకుంటారు, కృష్ణుడు కేంద్ర బిందుకు వారికి లేరు కాబట్టి రేపు ఏడుస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళ యొక్క నవ్వు వెనకాల ఎప్పుడు ఏడుపు అనేటువంటిది ఉంటుంది. కానీ ఎవరైతే నిజంగా రసాస్వాదన అనేది చేస్తున్నాడో ఆ వ్యక్తికి భౌతికమైనటువంటి విషయాల పట్ల భోగాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. ప్రత్యేకించి మైదాన జీవితం పట్ల ఏం ఆసక్తి ఉండదు అతనికి. నీకు మైదాన జీవితం పట్ల ఆసక్తి ఉన్నంత కాలం రసాస్వాదన చేయడం, ఆధ్యాత్మిక రసాస్వాదన చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు.
సో ద వే టు గెట్ దట్ హైయర్ రస ఆర్ టేస్ట్ విషయ వినివర్తంతే రస నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట అనివర్తతే ఇస్ టు సంహౌ బికమ్ అటాచ్డ్ to a saintly person, a sadhu, sadhu sangha, sadhu sangha, sarva shastra khai, labha matra sadhu sangha, sarva siddhi khai. Somehow become attached to a sadhu, unless that attachment takes place, the higher taste won't come. And as we get attached, immediately, in the beginning, that attachment may be based on a material conception. But because in the presence of the sun, darkness cannot remain, so when you become attached to a pure devotee, a pure saintly person, then in their presence, the whatever material components of attachment are there, they will go away, and one will experience a pure taste of a spiritual relationship. And once you've got that pure taste of a spiritual relationship, you know which way to go. It's like you look between the branches and all of a sudden, although there are dense clouds, all of a sudden there's a little break in the clouds and you see the moon. You see the moon, but you have not really fully captured it. It's because the clouds are still moving and then the other part is going to cover it again. But you got a glimpse. You know what the moon looks like. And once you got that glimpse, that is sufficient to drive a devotee all the way to perfection.
అందుకనే మనకు ఈ భౌతికమైన విషయాలన్నీ పట్ల పూర్తిగా వైరాగ్యం అనేటువంటిది ఏర్పడి రసాస్వాదన అనేది మనం పొందాలి అని అంటే దానికి భగవద్గీతలు చెప్పినట్లుగా రసవజ్యం రసోప్యస్య అని, మనకు ఉన్నతమైన ఆధ్యాత్మిక రసాస్వాదన కావాలంటే ఒక మంచి పవిత్ర భక్తుని యొక్క సాంగత్యంలో అతనికి పట్ల బంధనం ఉండాలి. ఆ బంధన వల్ల మనము ఉన్నతమైన రుచి పెంపొందించుకోగలుగుతాం. ప్రారంభంలో పవిత్ర భక్తునితో ఉండేటువంటి బంధన బాహ్యంగా భౌతికంగా అనిపించవచ్చు, కానీ సూర్యుని వెలుగులో చీకటి ఉండలేదు కదా. అట్లా పవిత్ర బంధు పట్ల బంధన ఏర్పరచుకుని ఉండడం ద్వారా, నిదానంగా ఆయన నుంచి వింటూ ఉండడం ద్వారా మనలో ఈ భౌతికమైన విషయాలన్ని పట్ల కూడాను పూర్తిగా రుచి అనేటువంటిది తొలగిపోయి రసాస్వాదన అనేటువంటిది మనం ఇస్మంత చేయగలుగుతాం. ఎప్పుడైతే ఇస్మంత రసాస్వాదన మనకు కలుగుతుందో వెంటనే మనకు ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. నేను ఎటు వెళ్లాలి, ఏం చేయాలి మనకు అర్థమైపోతుంది. కొమ్మల నుంచి మనం చూస్తున్నాం చంద్రుడి కోసం, మేఘాలన్నీ దట్టంగా ఉన్నాయి, కానీ కొద్దిపాటి ఖాళీ ఆ మేఘాల్లో ఏర్పడినప్పుడు దానిలోంచి మనము చంద్రుడు అంటే ఎలా ఉంటాడు, ఒక్కసారి కాస్త మసకు మసగ్గా మనం దర్శనం చేసుకున్నాం ఒకసారి, అప్పుడు అర్థమైపోతుంది చంద్రుడు అంటే ఎలా ఉన్నాడని. కానీ మేఘాలు ఇంకా కదులుతున్నాయి, ఇంకా వెనకాల మేఘాలు రాబోతున్నాయి, కానీ మనకు తెలిసిపోయింది ఒకసారి చంద్రుడు ఎలా ఉంటాడని. దాన్ని బట్టి మనము పరిపూర్ణతకు ఆ కొద్దిపాటి రసాస్వాదన పరిపూర్ణతకు దారి తీస్తుంది మనకు.
సో this is a very, all spiritual topics are very deep and these are supposed to be discussed eternally, so we can only within half an hour, 45 minutes we can only touch the topic a little bit. Machitta madgata prana bodhayanta parasvaram kathayanta shimam nityam tushanti charamanti cha. By discussing these topics regularly, which is going on in our temples, one can get a deeper and deeper appreciation of transcendental rasa. And when we associate with devotees based on that hearing process, then not only we are hearing it in class, but we can taste that relationship even in our day-to-day exchanges with one another. Dadati pratigunati kuyam akhyati pruchyati bhunkte bhojayate chaiva shavidam priti lakshanam. through these loving exchanges with one another based on transcendental discourses on the Srimad Bhagavatam, one can actually attain the perfection of Krishna Prema.
ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక అంశాలన్నీ కూడా ఎంతో గాఢమైనటువంటి చర్చనీయాంశాలు. వాస్తవంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి అంశాలన్నీ శాశ్వతమైనటువంటివి కాబట్టి వీటిని మనం శాశ్వతంగా చర్చించాలి. ఇక్కడ ఉండేటువంటి అరగంట 45 నిమిషాల్లో మనం కేవలం 10 అంశాలు మాత్రమే ఎంచుకోగలుగుతాము. కానీ ఈ విధంగా ప్రతినిత్యం మన మందిరాల్లో జరుగుతుంటుంది. ఈ ఆధ్యాత్మిక చర్చ భాగవత ఉపన్యాసం రూపంలో జరుగుతుండటం ద్వారా క్రమేపీ మనకేమవుతుందంటే ఆధ్యాత్మిక రసాస్వాదన పట్ల ప్రశంసాభావం పెరుగుతుంది. క్రమేపీ ఆ ప్రశంసాభావం పెరిగినప్పుడు మనం కూడాను విన్నప్పుడు ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తామో ఈ లీలల్ని, మన యొక్క సొంత జీవితంలో కూడాను అదే రకమైనటువంటి ఆనందాన్ని మనం పరస్పరం భక్తులతో సంబంధ బాంధవ్యాల్లో పొందగలుగుతాం అన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మధ్యత మధ్యత ప్రాణాతని కొంతవరకు మనం పరస్పరం ఇట్లా బోధించుకోగలుగుతాం ఈ గంటసేపు. కానీ దీని తర్వాత కూడా ఈ ఆధ్యాత్మిక అంశాలని పదే పదే మనం ఒకరికొకరు చెప్పుకుంటూ చర్చించుకుంటూ ఉండడం ద్వారా అప్పుడు మనకి నిజమైన రసాస్వాదన కలుగుతుంది. ఆ రసాస్వాదన మన దైనందిన జీవితంలో మన చేతికి వస్తుంది. దదాధిపతి గురునాథ సూత్రం ప్రకారంగా రోజు మన యొక్క సంబంధాల్లోనే ఈ రసాస్వాదన మనం
అనుభవించగలుగుతాం. And Lord Chaitanya Mahaprabhu accepted Madhvacharya's particularly two strong points from Madhvacharya's teachings: complete refutation of Mayavada philosophy and the worship of Krishna as the highest goal of life. So these two features of Madhvacharya's philosophy, Lord Chaitanya Mahaprabhu accepted two principles from each of the four sampradayas. From Sri Sampradaya, he accepted the principle of service to Vaishnavas and pure devotional service, completely rejecting karma and jnana. And from Madhvacharya Sampradaya, which is our sampradaya, he accepted worship of Krishna as the highest goal of life and complete refutation of Mayavada philosophy.
ఈ రోజు మధ్వాచార్య తిరుబోధ దినోత్సవం గనుక ఆయన గురించి మనం కొంత తెలుసుకున్నాము. మధ్వాచార్య వారు చాలా గొప్ప వైష్ణవులు, చాలా చాలా విద్వాంసత్వం కలిగిన వైష్ణవులు. ఆయన మధ్వాచార్య సిద్ధాంతం నుంచి చైతన్య మహాప్రభు ఒక ముఖ్యమైనటువంటి రెండు అంశాలు తీసుకున్నారు. ఒకటి వచ్చి మాయావ తత్వాన్ని పూర్తిగా తిరస్కరించడం, రెండవది కృష్ణుని యొక్క ఆరాధనే సర్వోన్నతమైన లక్ష్యంగా భావించడం. ఈ రెండు అంశాలు చైతన్య మహాప్రభు నాలుగు సంప్రదాయాల నుంచి ఒక్కొక్క సంప్రదాయం నుంచి రెండు విషయాలు తీసుకున్నారు. శ్రీ సంప్రదాయం నుంచి వైష్ణవుల్ని సేవించడము, పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవ ఏదైతే కర్మ జ్ఞానాలతో కలుషితం కాకుండా ఉంటుందో ఆ పవిత్రమైన భక్తియుక్త సేవను స్వీకరించడము, ఈ రెండు అంశాలు రామానుజ శ్రీ సంప్రదాయం నుంచి తీసుకున్నారు. మధ్వాచార్య నుంచి ఈ విషయాలు తీసుకున్నారు. ఈ కృష్ణు యొక్క ఆరాధన సర్వోన్నతమైనదని, మాయావి తత్వాన్ని తిరస్కరించాలని తీసుకున్నారు.
Madhvacharya had great spiritual power, spiritual understanding. When he was only 5 years old, he got his Upanayana, Brahman initiation. And then when he was 12 years old, he got sannyas. He told his parents, "I want to take sannyas," and his parents were a little bit concerned because they had no other child. So by the blessing of Madhvacharya, they got another child and they allowed him to take sannyas. So Madhvacharya took sannyas at the age of 12. And then he was very strong against the Mayavada philosophy, because at that time Shankaracharya's philosophy was very widespread. Although Ramanujacharya had come and preached Vishishtadvaita, still Shankaracharya's influence was strong. So Madhvacharya took a very strong position that the Supreme Lord and the Jiva can never be equal. He did not emphasize the qualitative oneness, but the quantitative difference is what he emphasized between God and the living entity.
Madhvacharya varu ani chinna vayasu nunchi mahasiktvantulu. Ee samsara vayasulone aina ignobhitam upanayanam chesukunnaru. 12 samsara vayasulone sanyasam chesukunnaru. Ee sanyasam chesukuntadani 12 samsara vayasulo ayana talidannulu adiginappudu తల్లిదండ్రులు అంగీకరించలేదు, ఎందుకంటే వాళ్ళకున్నది ఒకే ఒక కుమారుడు అని. అప్పుడు మధ్వాచార్య వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి ఇంకో కుమారుడు జన్మించాడు. అప్పుడు ఈయన సన్యాసం తీసుకోవడానికి వాళ్ళు అనుమతించారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ముఖ్యంగా చేసింది మాయావాద సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించారు. కారణం శంకరాచార్య వారు ప్రచారం చేసిన మాయావాద సిద్ధాంతం తీవ్రంగా వ్యాప్తి చెందింది ఆ సమయంలో. రామానుచార్య వారు వచ్చి విశిష్టాద్వైతం బోధిస్తే కూడా ఇంకా శంకరాచార్య యొక్క ప్రభావం చాలా ఉంది. అందువల్ల ఆయన వచ్చి మధ్వాచార్యుల వారు చాలా పక్కగా కరాఖండిగా తేల్చి చెప్పేశారు, జీవుడు ఎప్పుడు కూడాను భగవంతుడు కాలేడు, జీవుడు భగవంతుడు ఎప్పుడు వేరు వేరే అని చెప్పారు. మధ్వాచార్యుల వారు భగవంతునికి జీవునికి గుణరీతిగా ఉన్నటువంటి ఏకత్వాన్ని ఎక్కువగా ఆయన చూపించలేదు, చెప్పలేదు. పరిమాణ రీతిగా ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు.
Right from, he also was very physically very strong. Even when he was a very young boy, maybe 9 years old, there was a huge demon in the form of a snake named Maniman. And Madhvacharya just kept his toe on top of the snake and killed it. So, and there are other accounts of his enormous physical strength. One time there was a fighter, wrestler fighter, that kind of fighter. But he was strong like 30 men, 30 strong fighters. And Madhvacharya, he challenged, this fighter challenged Madhvacharya to a fight. Madhvacharya said, I'll put my foot down, if you can remove it, then we'll fight. If you can move my foot from that position, then we'll fight. So this man with 30 men's strength tried to lift Madhvacharya's foot. He can move it even 1 inch. So he gave up fighting. So Madhvacharya, because he is Mukhya Prana, he is an incarnation of Vayu, therefore he is enormously powerful. He is not an ordinary person. He went to Himalayas to meet Vyasadeva, to learn Vyasa Darshana, Vedanta Darshan from Vyasadeva. And then he wrote his own commentary on the Vedanta Sutra.
శారీరకంగా కూడా మధ్వాచార్యులు చాలా శక్తివంతులు. 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మణిమాన్ అనేటువంటి ఒక రాక్షసుడు పాము రూపంలో వస్తే బొటన వెళ్ళి తొక్కిపెట్టి చంపేశారు. ఆ తర్వాత ఒక మల్లయోధుడు 30 వ్యక్తుల బలం ఉన్నటువంటి ఒక మల్లయోధుడు అతను మధ్వాచార్యని సవాల్ చేశారు, నాతో మీరు యుద్ధానికి రావాలని. వస్తాను ముందు నేను నేల మీద అడుగు పెడతాను, నా పాదాన్ని నువ్వు కదుపు, అప్పుడు నీతో యుద్ధం చేస్తానని చెప్పాడు. సరే అని చెప్పేసి మల్లయోధుడు ఒప్పుకుంటే మధ్వాచార్య నేల మీద తన యొక్క పాదాన్ని పెట్టి చెప్పారు దీని కదుపు అని చెప్పి. ఆ 30 మంది బలం ఉన్నటువంటి ఆ వ్యక్తి అంగుళం కూడాను మధ్వాచార్యకి పాదాన్ని కదపలేకపోయాడు. అతను ఇంకా యుద్ధం చేయలేను అని చెప్పేసి వెళ్లిపోయాడు అనమాట. ఎందుకంటే ఆయన ముఖ్య ప్రాణం వాయువునికి అవతారం కాబట్టి ఆయన చాలా చాలా శక్తివంతుడు శారీరకంగా కూడా. ఆయన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత కాలంలో ఆయన వ్యాసదేవం దర్శనం కోసం హిమాలయాలకు వెళ్లి అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన తనకంటూ తాను వేదాంత సూత్రాలకు భాష్యం రాశారు.
And he initiated eight primary disciples, established 8 ashrams or mutts around the temple. And his system was very powerful. He wanted each of the mutts to manage the Krishna mutt or the Krishna temple for 2 months and then it would rotate. So the idea was there was no possibility of corruption. The administration, spiritual as well as the other requirements for the temple were done by each of the months by rotation. Later on, another follower of Madhvacharya, Vadiraj Swami, came and changed it to 2 years rotation because in those days people used to go to the Himalayas following Madhvacharya. And in two months times 8 is 16, and 16 months to come back from Himalayas is very difficult because they had to go by walk. So he changed it to 2 years, so people could go to the Himalayas if they wanted to and return. So nowadays they have this system of every 2 years there's a change of pariyaya, and then each of the mutts takes charge of the administration of the temple's needs for two years.
Madhvacharya vari yudhanga ayana chala shaktivantamainatundi chala chakkati paddhatulu ayana praveshapettaru. ఆయన కృష్ణమఠాన్ని ఉడిపిని స్థాపించారు. స్థాపించిన తర్వాత 8 మంది శిష్యులకి దీక్షనిచ్చి వాళ్ళ చేత 8 మఠాలు స్థాపింపజేశారు. ఏం చెప్పారంటే మీరు ఒక్కొక్క మఠం 2 నెలల చొప్పున ఈ కృష్ణమఠాన్ని ఉడిపిని మీరు నిర్వహించండి, ఆధ్యాత్మికంగా కార్యనిర్వహణ దృష్టి అంతా కూడా మీరు చేయండి అని. ఎందుకంటే ఎక్కడ కూడా పొరపాట్లు అనేటువంటి రాకుండా ఉండడం కోసం మధ్వాచార్య ఏర్పాటు చేసి పెట్టారు అన్నమాట. కానీ ఆ తర్వాత కాలంలో మళ్ళీ మధ్వాచార్య శిష్యుడు వాదిరాజ స్వామి ఆయన వచ్చి దాన్ని 2 నెలలు కుదరదు, 2 సంవత్సరాలు ఒక్కొక్క మఠం 2 సంవత్సరాలు చేయండి అని చెప్పారు. కారణము వీళ్ళు 2 నెలల కార్యనిర్వహణ చేసి ఒక మఠం వాళ్ళు హిమాలయాలకు వెళ్లి అక్కడ మధ్వాచార్యకి ఆశీర్వాదం తీసుకుని తిరిగి వద్దాము అనే ఉద్దేశంతో వెళ్తే ఆ రోజులు హిమాలయాలకు వెళ్ళి తిరిగి రావాలంటే వీళ్ళు మళ్ళీ 16 నెలల తిరిగి వచ్చేసేయాలి, కుదరదు అనమాట. నడిచే వెళ్లాలి కాబట్టి వాదిరాజ స్వామి వచ్చే పద్ధతిని మార్చి 2 సంవత్సరాలకు ఒక్కొక్క మఠం చొప్పున కార్యనిర్వహణ చేయండి ఉడిపి మందిరాన్ని అని చెప్తే ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారంగా 2 సంవత్సరాలకు ఒక పర్యాయం వాళ్ళు కార్యనిర్వహణ చేసుకుని చేస్తుంటారు.
In the Chaitanya Charitamrita, Srila Prabhupada gives a brief account of Madhvacharya's life. Those who want to read, they can read from that. I'm grateful to all the devotees for being present here and blessing me to share with you whatever I have learned from Vaishnavas and my spiritual master. Kindly forgive me for my offenses and mistakes.
Chaitanya Charitamrita kuda Madhvacharya gurinchi sankshiptanga chepparu Prabhupada varu. ఎవరైనా మీరు తెలుసనుకున్న వాళ్ళు చైతన్య చరితంలో ఉంది చదవండి. ఇక్కడ చక్కగా ఉండి మీరందరూ కూడా వింటున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందులోనూ మీ ఆశీర్వాదంతో నన్ను మీరు ప్రేరేపిస్తున్నారు ఈ విధంగా చెప్పేదానికి. నేను వైష్ణవుల నుంచి నా గురువు గారి దగ్గర నుంచి ఏమైతే నేర్చుకున్నానో వాటిని మీకు చెప్పగలుగుతున్నాను. ఏదైనా నేను పొరపాట్లు చేస్తుంటే దయచేసి నన్ను క్షమించండి.
బికాస్ ఆఫ్ టైమ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ టుడే. I want to stop here with your blessings. Thank you very much. Srila Prabhupada ki jai.
Jai. His grace Krishna Smaran Prabhu ki. Srila Prabhupada ki. Jai Gaur Parimana.